गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छंदसा माता ब्रह्मयोनिर्नमोस्तुते। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఆధ్యాత్మిక జీవితం గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. ఆ అవగాహన ప్రకారం మనం జీవించగలగాలి. జీవిస్తూ ఇతరులను కూడా అలా జీవించమని తెలపాలి. మనం ఈ ఆధ్యాత్మిక విజ్ఞానము అనే మాటకి మీరు కొత్తది ఏమీ చేయటం లేదు అన్నది గుర్తుంచుకోండి. ఎలక్ట్రిసిటీ కనిపెడతాడు, కనిపెట్టడం అంటే చూడటం అనేగా, కనిపెట్టుట డిస్కవరీ, ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి తెలుసుకునుట. అంటే ఈ సైన్స్ అంతా ఏంటి, ఉన్నదే గమనించుకోవడం, లేనిది సైంటిస్టులు పుట్టించలేరు, ఆధ్యాత్మికవేత్త కూడా పుట్టించలేడు. కానీ సైన్స్లో విభిన్నమైనటువంటి సైన్స్ చదువుకుంటున్నప్పుడు దానికి కావలసినటువంటి పరికరాలు మనకు కావాలి. బాటనీ స్టూడెంట్ ఉన్నాడు, వాడి డిసెక్షన్ బాక్స్ వేరుగా ఉంటుంది. జువాలజీ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి పనికొచ్చేటటువంటి ఉపకరణాలు వేరే విధంగా ఉంటాయి. ఇంజనీర్ ఉంటాడు, వాడికి కావాల్సినటువంటి పరికరాలు వేరే ఉంటాయి. ఆ పరికరాలు రాకుండా వాడిని ఇంజనీరింగ్ స్టూడెంట్గా చదువుకోమంటే వాడు చదువుకోలేడు. పనిముట్లు కావాలి మనకి. ఆధ్యాత్మిక జీవితంలో కూడా పనిముట్లు లేకుండా మనం ఏమీ ఉపయోగించుకోలేము. అది మనం మొట్టమొదట ప్రజలకు అందజేయవలసినటువంటి బాధ్యత. స్పిరిచువలిజం ఈజ్ అ సైన్స్. ఎటువంటి విజ్ఞానము, విజ్ఞానము అంటేనే అర్థం ఏంటంటే ప్రకృతిలో అది ఆల్రెడీ ఉన్నది, లేనిది క్రియేట్ చేయలేము మనం. ప్రకృతిలో ఉన్నటువంటి ఆ రహస్యమయ శక్తులను భౌతిక శాస్త్రవేత్త ఏ విధంగా అవుతే వాటి నియమాలను అర్థము చేసుకుని ఆ నియమాలను ఉపయోగించుకుని తగిన ఫలితాలు పొందుతాడు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కూడా ఆధ్యాత్మిక జగత్తులోని నియమాలను ఉపయోగించుకుంటాడు. నియమాలను మనం ఉపయోగించుకోగలమే కానీ నియమాలను మనం మార్చలేము. అది కూడా మనం గుర్తించాలి. యూ కెనాట్ చేంజ్ ఇట్. మనం ఎంత స్తోత్రాలు చదివినా, ఎంత దీనారవాలు చేసినా, ఎంత దీనాలాపాలు చేసినా, సర్జన్ అయ్యో పాపం వీడు బాధపడతాడని చెప్పి కొయ్యటం ఆపేశాడు అనుకోండి, ఏమవుతుంది? మనం వెళ్ళాం వాడి దగ్గరికి, పిరికివాడు, వాడిది జాలిగుండే, వాడి దగ్గరికి వెళ్తే మనం బాగుపడం. మరి భగవంతుడు కూడా అలాగే జాలిగుండు ఉందనుకోండి, మనం బాగుపడం. అది ముందు మనకు చాలా బాగా అర్థం అవ్వాలి. మన దీనాలాపాలు కాదు భగవంతుడు కావాల్సినవి. మీరు ఎంత అర్థం చేసుకున్నారు జీవితాన్ని, అర్థం చేసుకుంటే చాలు. మీరు అది కూడా గుర్తుంచుకోండి, ప్రకృతిలో ప్రకృతిని దాదాపు ఒక స్కూల్ వాతావరణంతో మనం పోల్చవచ్చు. స్కూల్లో టీచర్ పాఠం చెప్తాడు, పిల్లలు పాఠం నేర్చుకుంటారు. పిల్లలకి పాఠం వచ్చేసాక మళ్ళీ ఆ పాఠం చెప్తూ కూర్చోడు టీచరు, రాకపోతే మళ్ళీ చెప్తాడంతే. ఇది మనం ఎప్పుడు నిరంతరము గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుని మన జీవితాల్లో ఇది చూపిస్తే ఇతరులకి నేర్పాలి. నేను సాధన చేయలేకపోతున్నాను, జపాలు చేయలేకపోతున్నాను, అనుష్ఠానాలు చేయలేకపోతున్నాను, అవి వద్దు, అవి అనవసరం. మీరు ఉన్న చోట మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా. ఇందుకది ప్రకృతి అనేటటువంటి స్కూల్లో మిమ్మల్ని ఆ వాతావరణంలో ఉంచింది ప్రకృతి. ఇంకా అదే స్టూడెంట్ స్టూడెంట్ లాగా ఉండాలి, పిల్లలు పిల్లల్లాగా ఉండాలి, భార్య భార్యలాగా ఉండాలి, భర్త భర్తలాగా ఉండాలి, ఆఫీసర్ ఆఫీసర్లాగా ఉండాలి, నౌకరు నౌకరులాగా ఉండాలి. మొన్న శ్రీకృష్ణ కూడా అందుకే చూడమంటాను నేను, రిపీటెడ్గా ఉదాహరణ ఇమ్మంటాం. హనుమంతుడిని నారదుడు రికమెండ్ చేస్తానంటాడు, నీకు తెలియదేమో రాముడు మళ్ళా కృష్ణుడిగా పుట్టాడు, నేను చెప్తాను హనుమంతుడు పాపం నిన్ను చూడాలని ఊవిళ్ళు ఊడిపోతున్నాడు, నువ్వు దర్శనమే అంటే హనుమంతుడు ఏమంటాడు, హీఈస్ మై బాస్, నా అవసరం ఆయనకి ఎప్పుడుందో అప్పుడు పిలిస్తే వస్తాను నేను. పోనీ నాకు నిన్ను చూడాలని ఉందని పిలిస్తే బాస్ పని గడ్డు తగిలినట్టేగా అన్న చిన్న కామన్ సెన్స్ నారదుడికి లేకపోయింది. అందుకే నారదుడిని కూడా తిడతాడు శ్రీకృష్ణుడు, నీకు ఏం అర్థం కాలేదు, అహంకారం వచ్చేసింది. ఇది మన అహంకారాలు మన జీవితాలలో. ఇంతకంటే మంచి ప్లేస్లో మనం ఉంటే ఏదో ఊడబడు చేస్తాం. ప్రకృతికి భగవంతుడికి కంటే ఎక్కువ మనకి తెలియదు, ఏది కరెక్టో. మనం అడగొచ్చా? ఖచ్చితంగా అడగొచ్చు. హనుమంతుడి యొక్క బాధ శ్రీకృష్ణుడికి తెలుపకుండా ఉన్నాడా? చెప్తూనే ఉన్నాడు కదా, శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్, చెప్పకూడదు అని ఏం లేదు కదా. ఎప్పుడు కూడా అంచేత మన ఆధ్యాత్మిక జీవితంలో లోపలికి వచ్చేమా, అక్కడ నా గ్లాస్ డోర్స్ ఉన్నాయే, నా ఉంగరాలు ఏవి పెడతాను, అక్కడ ఒక బుక్ ఉంటుంది విక్రమ్ సిరీస్దో ఏదో అది తీసుకొచ్చి. అంచేత ఆధ్యాత్మిక జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇది. నువ్వు ఏం కావాలనుకుంటున్నావు హాయిగా అనుకో, ఏమీ అభ్యంతరం లే. నువ్వు అనుకోవటంలో తప్పు లేదు, నువ్వు అనుకోవటం వల్ల పరిస్థితులు మారచ్చు కూడా. ఎలా మారచ్చు? ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నేను డాక్టర్ని అవ్వాలి అనుకున్నవాడు ఖచ్చితంగా ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి. వాడు ఎంసెట్కి ప్రిపేర్ అవ్వకపోతే వాడికి మెడికల్ కాలేజ్ సీట్ రాదు. అంచేత అంతా భగవంతుడే చూసుకుంటాడు అంటే కుదరదు. మీరు కూడా ఆలోచించండి పరిస్థితులు మార్చడానికి. కానీ చెప్పేదేంటి, నేను మార్చటానికి మనం ఆలోచిస్తాం కానీ అది మారిందా లేదా అది గమనించాం మనం. ఎక్కడ భారత జాతి నిర్వీర్యం అయిపోయింది అంటే, చేతకాంది అయిపోయింది అంటే, అంతా భగవంతుడే చూసుకుంటాడని వీడు చేయటం మానేశాడు. కానీ భగవంతుడు కూడా ధర్మహాని జరిగినప్పుడు నేను భౌతిక శరీరధారినవుతేనే మీకు నేను సహాయం చేయగలుగుతాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. భౌతిక శరీరధారి భగవంతుడి కంటే మనం చాలా గొప్ప. ఆ భౌతిక శరీరం ఉంది మనకి, కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, గమనించుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, ఈ భౌతిక శరీరధారులైనటువంటి మనకి అనేక సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. అనేక అంటే మల్టిపుల్. కానీ వాటిని మనం సహజంగా 5 భాగాలుగా విభజించుకుంటూ ఉంటాం. ఆనందమయ కోశము, విజ్ఞానమయ కోశము, మనోమయ కోశము, కామమయ కోశము, కోరికల కోశము, స్థూల జగత్తులో ఉన్నటువంటి అన్నమయ కోశము. కోశము అంటేనే తెలుస్తుంది కదా, భండాగారము, ట్రెజరీ. ఈ ట్రెజరీ ఎలా ఉంటుంది? బ్యాంకులో మనకి చాలా పెద్ద అకౌంట్ ఉంది అన్న నమ్మకం మీకుంటే బాహ్య జగత్తులో మీకు ఏం బాధ ఉండదు. ఒకవేళ రాత్రి అయింది, బ్యాంక్ ఓపెన్ అవ్వలేదు, మీకు టెన్షన్ ఏం రాదు, కష్టాల్లో ఉన్నా. అంచేత మీకు తెలుసు నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాంక్ ఓపెన్ అయిపోగానే కష్టాలు పోతాయి. అలాగా మనకు కనుక ఈ 5 కోశాలు ఉన్నాయి అన్నటువంటి అవగాహన వస్తే, నమ్మకం అనే మాట అసలు మనం వాడుకోవద్దు, అవగాహన ఉన్నాయి అవి, నమ్మకానికి సంబంధించింది ఏం కాదు ఇది. ఇప్పుడు సూర్యుడు ఉదయించాడా లేదా అని మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుందని నేను నమ్మను అంటాడు గుడ్డివాడు. సూర్యుడు ఉన్నాడు అని నేను నమ్మను, నువ్వేం చేస్తావు నిరూపించు నాకు. ఎలా నిరూపిస్తావు? నిరూపించలేము. కానీ రాత్రి ఉన్నప్పుడు ఉండేటటువంటి పరిస్థితులు, డే టైంలో ఉండేటటువంటి పరిస్థితుల్లో స్పష్టమైనటువంటి మార్పు గుడ్డివాడికి కూడా తెలుస్తుంది. అక్కడ లేకపోయినా ఏమైనా ఇలాంటి పరిస్థితి ఉందనుకో, నిశ్చలంగా నిర్జీవంగా శాంతంగా చప్పుళ్ళు లేకుండా చల్లగా ఉంటే దాన్ని రాత్రి అంటాం, వేడిగా అంతా కోలాహలంగా గందరగోళంగా ఉంటే పొగలంటాం. అది కరెక్ట్ నిర్వచనం కాదు. అవునా? రాత్రి అంటే ఏంటో కళ్ళు లేనివాడికి చెప్పలేము, పొగలంటే ఏంటో కళ్ళు లేనివాడికి చెప్పలేము. కానీ వాడికి ఓ అనుభూతి ఇవ్వగలం మనం, కళ్ళు లేకపోయినా అలాంటి అనుభూతి మనం పొందగలం. అది ఏంటో ఆ కోశాలు మనం స్పష్టంగా ఇప్పుడు తెలుసుకోలేకపోయినా, ఏంటి మనం చెప్పుకునేది ఆ కోశాల గురించి, వాటి గురించి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత, అనంతమైనటువంటి శాంతి, అనంతమైనటువంటి ప్రేమ, ఈ ఐదు ఖచ్చితంగా ఉంటాయి. ఈ అనంతం అనే పదం ఆడేస్తాం, అది ఏంటో చెప్పలేక. అనంతం అంటేనే అర్థం చెప్పలేమని, యూ కాంట్ కౌంట్ ఇట్ అని, అంచేత దానికి అంతు లేదు. కానీ అంత అంతులేనటువంటి సంపద ఉన్నప్పటికీ కూడా ఇందుకు మనము ఆ సంపద యొక్క వారసత్వాన్ని పొందలేకపోతున్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకున్నది ఇతరులకు చెప్పాలి. ఇప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ఈ 1.5 ఇయర్స్లో. దానికోసమే ఈ సర్వలోకేశ్వరి దేవి యొక్క అవతరణ జరిగింది. ఈ సర్వలోకేశ్వరి దేవి యొక్క అవతరణ అన్న శ్రీకృష్ణుడికి జననం ముందు ఒక యోగమాయ అవతరించింది. ఆ యోగమాయ అంతరిక్షంలోకి వెళ్ళిపోయి అద్భుతంగా సహాయం పడుతుంది. శ్రీకృష్ణుడి యొక్క యోగమాయ అంతా ఆకాశంలో ఉన్నటువంటి యోగమాయ, శ్రీకృష్ణుడి కంటే ముందు వచ్చినటువంటి ఆ యోగమాయ యొక్క సహాయం లేకపోతే శ్రీకృష్ణుడు ప్రదర్శించినటువంటి అనేక లీలలకి బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఆ యోగమాయ మళ్ళీ మళ్ళీ ఆ కృష్ణ చేతనత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పట్టుకోవటానికి ట్రై చేశారు. కానీ ఇవంతా ట్రై చేసిన శాంతి ప్రేమ ఈ రెండు లక్షణాలు లేకపోవటం వల్ల మిగతా 5 పనిచేయటంలే. మిగతా 3 సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత మీలో పనిచేయాలి అంటే, మీకు అది రావాలి అంటే ఈ రెండు లక్షణాలు మీకు ఉండాలి. శాంతి ప్రేమ. ఏంటి ఆ శాంతి ప్రేమ? దానికి రెండు విశేషణాలు మనం కలుపుకోవాలి. డైనమిక్ పీస్, డైనమిక్ ప్రేమ. మనకి డైనమిజం అనేది అర్థం లేదు. సక్రియ, డైనమిక్ అంటే సక్రియమైనటువంటి ప్రేమ, సక్రియమైనటువంటి శాంతి. దీన్ని మీరు ఉపయోగించుకుంటే కానీ మిగతా 3 లక్షణాలు మనకి రావు. సర్వజ్ఞత్వము, సర్వసమర్థత, సర్వవ్యాపకత్వము ఈ డైనమిజం నుంచి పుట్టుకొస్తుంది. సమతాస్థితి, డైనమిక్ ఈక్విలిబ్రియం, దాంట్లోంచి పుట్టుకొస్తుంది. దీన్ని మనసులో ఉంచుకుని మన దగ్గర ఉన్నటువంటి పనిముట్లు ఏంటి, ఆ పనిముట్లు ఆధ్యాత్మిక జగత్తుకి పనికొచ్చేట్టు ఎలా ఉపయోగించుకుంటాం. బ్లేడ్ ఉంది, చిన్న కుర్రాడు చేయి కోసేసుకోవచ్చు దాంతో. పిక్ పాకెట్, ఇతరుల జేబు కొట్టేయచ్చు. బ్రెయిన్ సర్జన్, మీ జీవితాలని అందంగా మార్చివేయవచ్చు. బ్లేడ్ అదే, పనిముట్టు ఇదే, మన శరీరమే. మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు ప్రకృతి చెయ్యాలి అని సైంటిస్టుల కోరిక. జరగదు అది. ఎక్కడో అక్కడ సైంటిస్టులు ఆగాల్సి వస్తుంది. ఫిజిక్స్ ఆగిపోయింది కదా, మ్యాటర్ ఉందా లేదా, వెళ్ళారు 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 ఎలక్ట్రాన్ వరకు వెళ్ళారు. ఇంకా అనుమానం వచ్చింది వాళ్ళకి, ఎలక్ట్రాన్ అసలు మ్యాటరా వేవా, రెండు అన్నారు. రెండు అన్నారంటే అర్థం ఏంటి? తెలియలేదనేగా, నువ్వేదో ఒకటి చెప్పాలి కదా. కానీ ఆ స్థితికి వెళ్ళాక పరిపూర్ణత్వం వైపు మనం వెళ్తూ 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 ఉంటే ఎక్కడో అక్కడ ఆగుతాం మనం, సందేహం వస్తుంది. ఇక్కడ అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడి యొక్క శ్రీకృష్ణుడితో చెప్తున్నప్పుడు అర్జునుడి యొక్క సందేహం కూడా, నువ్వేదో ఒకటి చెప్పంటాడు. ఒకటి సైంటిస్ట్ చెప్పలేడు ఇంత ఖచ్చితంగా. మీసాలు తిప్పుకుని ఉన్నది ఉన్నట్టు నేను ప్రయోగశాలలో ఎక్స్పెరిమెంట్ చేసి నిరూపిస్తాను అని చాటి చెప్పేటటువంటి సైంటిస్ట్ కూడా ఎలక్ట్రాన్ ఏంటయ్యా ఏదో ఒకటి నిశ్చయంగా చెప్పు, తన్మే బ్రూహి సునిశ్చితం, గ్యారంటీగా చెప్పు, ఈజ్ ఇట్ ఏ పార్టికల్, ఈజ్ ఇట్ ఏ వేవ్, డ్యూయల్ నేచర్. శ్రీకృష్ణుడు ప్రాబ్లం అది భగవద్గీతలో. రెండు చెప్తాడు, రెండు చెప్తావేంటయ్యా, ఏదో ఒకటి చెప్పంటాడు. ఇక్కడ నేను చెప్పేది అదే, ఆ రెండు ఏదో ఒకటి ఎక్కడ నేను చెప్తున్నాను, మీ బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వర్తించండి, బాగానే ఉంది. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నావు, ఏం చేయాలి? ఫలితాన్ని అపేక్షించకు. ఫలితాన్ని అపేక్షించకపోతే ఇంకా బాధ్యత నిర్వర్తించడం ఏంటి? ఎలా? డ్యువాలిటీ. ఏంటా డ్యువాలిటీ? బాధ్యతలు నీకు ఎందుకు ఇవ్వబడ్డాయి? ఒక బాధ్యత నీకు ఎందుకు ఇవ్వబడుతుంది? గోడ కుర్చీ వేయమన్నాడు, అందరు పిల్లల్ని వేయమన్నారు, ఎందుకు నిన్నే గోడ కుర్చీలో కూర్చోమన్నాడు? గోడ కుర్చీ అని అంటారు దాన్ని, కరెక్టేనా? ఎందుకంటే నువ్వు ఏదో చేసావు, దాన్ని నువ్వు సవరించుకోవాలి. నేనే ఎందుకు చేయాలి? ప్రకృతి కూడా అలాగే మనకి నచ్చని అనేక ఇచ్చిస్తూ ఉండుండొచ్చు, కానీ ఆ నచ్చని వాటి నుంచి నువ్వు పారిపోయావు అనుకో, ఇవాళ నేను అసలు రాయలేదు ఇంపోజిషన్, మాస్టర్ గోడ కూర్చో ఏం చేస్తారా, నువ్వు వెళ్ళలేదు అనుకో కాలేజీకి, ఇప్పుడు నేనే కొట్టేస్తున్నట్టు. ఏదో ఒక కారణం పెట్టడం, సెలవు పెట్టేయడం, ఏదైనా అంటే పొడుచుకుంటూ ఉండటం, ఓ బ్లడ్ డ్రాప్ తీస్తూ ఉండటం, చూడు నాకు ఎంత బాధలో ఉన్నానో నేను. ప్రకృతి ఒప్పుకోదమ్మా, అది తప్పే, అది నేను చేసేది తప్పే. గీత గీసుకోవటం అందుకే చెప్పాను అండి, ఈ ద్వంద్వం ఎలా వస్తుంది, ఈ ద్వంద్వాన్ని మీరు నిరంతరము ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, చాలా కష్టం అంటాడు శ్రీకృష్ణుడు కూడా. కిం కర్మ కిం అకర్మ కవయో పిత్రమోహిత. పండితులు కూడా, దోజ్ హూ హ్యావ్ నోన్ ద రిథమ్ ఆఫ్ లైఫ్, కవులు అంటే మనకి రిథమ్ ఆఫ్ లైఫ్ తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు ద బయో రిథమ్ ఆఫ్ లైఫ్. వాళ్ళకి తెలియదు, ఒక్కసారి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏం పర్వాలేదు, ఏముంది, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. ఇది నిశ్చింతత మీకు ఇంకా ఉండదు అన్నది గుర్తుంచుకోండి. ఈ దారిలోకి అడుగు పెట్టాక ఇంకా అనుక్షణము మీకు సంశయమే. ఈ బాధ్యత నేను చేస్తున్నాను, ఎంతవరకు చేయాలి? కుర్రవాడికి చదివించాలి, చదివిస్తున్నావు, 10th class వచ్చింది ఇంటర్మీడియట్. వాడు సైన్స్ చదువుతానంటాడు, వీడికి లెక్కలు రావు, సైన్స్ రావు, మార్కుల్లో 0. సైన్స్ చదివించాలా అక్కర్లేదా? మనం పెట్టేది ఏంటి? నేచర్ సేస్. వాడు చదువుతానంటున్నాడు కదా, చదివించే అంటాను నేను. మీకు తెలియదు మాస్టరు, వాడికి లెక్కలు రావు, వాడికి బాటనీ రాదు, వాడికి జువాలజీ రాదు, వేస్ట్, వాడు ఆర్ట్స్లో వెళ్తేనే బాగుపడతాడు. ఇప్పుడు ఏంటి కరెక్ట్? ద్వంద్వం చెప్పలేము, మీరు అక్కడెక్కడ నిర్వచనం ఎవ్వడూ చెప్పలేడు. ఈ ద్వంద్వము మీకు ప్రతి చోట కనిపిస్తుంది. డాక్టర్స్కి కూడా సీరియస్ ఆపరేషన్స్ చేసేటప్పుడు నిర్ణయించుకోవాల్సి వస్తుంది వాళ్ళు, చెయ్యాలా అక్కర్లేదా. ఒక ఎక్స్పర్ట్ని అడిగితే చేయొచ్చు అంటాడు, ఇంకో ఎక్స్పర్ట్ని అడిగితే చేయొద్దు అంటాడు, ఇద్దరు ఎక్స్పర్ట్సేనా. ది ఫైనల్ డయాగ్నోసిస్ అని బుక్ ఉంది, మొత్తం దీని మీద నడుస్తుంది మొత్తం స్టోరీ అంతా. లిమినేట్ చేయాలి ఒక పార్ట్ని, అంప్యూట్ చేయాలి, చేయాలా అక్కర్లేదా. 21-year-old గర్ల్ చేస్తే కాలిపోతుంది, జీవితాంతం కాలు ఉండదు, చేయకపోతే జీవితం పోవచ్చు. కానీ ఇదంతా దేని మీద ఆధారపడి ఉంటుంది? మ్యాలిగ్నెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. సరే, ఎక్స్పర్ట్సే పంపిస్తారు వాళ్ళు. ఇమ్మీడియట్గా మీరు వితిన్ 24 hours టెలిగ్రాఫిక్ మెసేజ్ ఇచ్చేయండి అని. ఒక ఎక్స్పర్ట్ నుంచి టెలిగ్రామ్ వస్తుంది, ఇట్ ఈస్ నాట్ మ్యాలిగ్నెంట్. వీళ్ళు చాలా ఆనందిస్తారు. 2 నిమిషాలు ఇంకో టెలిగ్రామ్ వస్తుంది ఎక్స్పర్ట్ నుంచి, ఇట్ ఈస్ మ్యాలిగ్నెంట్, చచ్చారు. ఇప్పుడు మళ్ళీ డెసిషన్ ఎవరి మీద ఉంది? నాట్ ఆన్ ఎక్స్పర్ట్స్. ఎక్స్పర్ట్స్ మీద డెసిషన్ ఉండదు, నీ మీద ఎక్కువ డెసిషన్. నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఆ డిసైడ్ చేసుకోవటానికి హెల్ప్ చేసేటటువంటి ఫార్ములాలు ఇవాళ నేర్చుకుందాం మనం. కానీ ఎంత మనం డిసైడ్ చేసుకున్నా చివరికి ఫైనల్ డెసిషన్ నేచర్ మీదే ఉంది. నేచర్ చెప్తుంది మనం కరెక్ట్గా డిసైడ్ చేసుకుందాం లేదో. తప్పు డిసైడ్ చేసుకుంటే మళ్ళీ మొదలు పెడతామే ఉంది, దేర్ నో ప్రాబ్లం. ఈ బ్యాక్గ్రౌండ్తో మానవ జన్మ మనం ఎందుకు ఎత్తుతాం అన్నది క్వశ్చన్. ఈ ఆధ్యాత్మిక విజ్ఞానంలోకి వచ్చేటటువంటి వాడు ఫండమెంటల్గా ఈ ప్రశ్నను ఆన్సర్ చేసుకోవాలి, ఇఫ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎలక్ట్రిసిటీ మీద ఇంట్రెస్ట్, మెకానికల్ ఇంజనీర్స్ అందరికీ మెకానిక్స్ మీద ఇంట్రెస్ట్, ఆప్టీషియన్స్ వీళ్ళు, కంటి డాక్టర్లు వాళ్ళు ఉంటే లెన్సులు కళ్ళు దాని మీద ఇంట్రెస్ట్, ఎవరి ఫీల్డ్ వాళ్ళది. కానీ నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో నాకు అభిరుచి ఉంది అన్నటువంటి ప్రశ్న వేసేటటువంటి వ్యక్తులందరికీ నేను ఇచ్చేటటువంటి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, బిఫోర్ యు గెట్ ఆర్ వాంట్ టు ఎంట్రీ ఇన్ దిస్ ఫీల్డ్, ఈ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అడుగు పెట్టదలుచుకుంటే. ఈ ప్రశ్నకి నువ్వేం జవాబు ఇవ్వదలిచావు? నేను జన్మ ఎత్తాను ఎందుకు అనే క్వశ్చన్ నీకు వచ్చిందా? వస్తే దానికి నీకు ఏదైనా జవాబు ఉందా? ఈ రెండు లేని వాడికి ఆధ్యాత్మికత అక్కర్లే. హీ కెన్ బిడ్ గుడ్ బై. అసలు ఆధ్యాత్మికత అక్కర్లే అసలు వాడికి. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ వాడికి ఎప్పుడో అప్పుడు వస్తుంది. మనిషికి, మానవ జీవితం ఎత్తిన వాడికి ఎప్పుడో అప్పుడు గ్యారంటీగా ఈ ప్రశ్న వస్తుంది అన్నది ఋషులు చెప్పేది. ఎప్పుడు వస్తే అప్పుడు నువ్వు ఆధ్యాత్మికతకి ఫిట్టే. అర్జునుడికి యుద్ధక్షేత్రంలో వచ్చిందా ప్రశ్న? అంతవరకు మహాభారత యుద్ధం చేస్తాను, నేను గెలుస్తాను, అన్యాయంగా నా రాజ్యం తీసేసుకున్నారు, నేను చాలా శక్తివంతుణ్ణి, నేను శివుణ్ణి మెప్పించాను, నేను ఇంద్రుణ్ణి మెప్పించాను, అంతా మెప్పించాను, రైట్, నేను యుద్ధం చేస్తానని ప్రిపేర్ అయి వచ్చాడు. ప్రిపేర్ అయ్యి ఏం చెప్తాడు శ్రీకృష్ణుడితో? రథం స్థాపయ మేచ్యుతం సేనయోరుభయోరు మధ్య, రెండు సేనల మధ్య కూడా రథాన్ని ఆపు. ఎందుకుట? నాతో ఎదిరించి యుద్ధం చేయగలిగి గెలుస్తాము అనే నమ్మకం ఉన్న మూర్ఖులు ఎవరు? అహంకారం. లెట్ మీ సీ హూ విల్ కమ్ టు ఫైట్. నాతో యుద్ధం చేస్తారా ఈ బడుద్ధాయిలు? అంత ధైర్యం వీళ్ళకి. ఒకసారి రథం ముందు నుంచోబెట్టు, లెట్ దెమ్ నో దట్ ఐఎమ్ ఫైటింగ్ విత్ యుధిష్ఠిర. నేను యుద్ధం చేస్తున్నది ఏదో అనుకుంటున్నారు వాళ్ళు అని నుంచోబెట్టమన్నాడు. నుంచోబెట్టమన్నాకే క్వశ్చన్ వచ్చింది అతనికి, నిజమే నేను గెలుస్తాను, గెలిచి ఏం చేస్తాను? భీష్ముడు ఉండడు, ద్రోణుడు ఉండడు, బంధువులు ఉండరు, ఎవరు ఉండరు, అందరూ నాశనం అయిపోతారు, ఇంకా రాజ్యాన్ని నేనేం చేసుకుంటాను? అదే క్వశ్చన్ మనిషి మాత్రులందరికీ వస్తుంది. డబ్బుంది, బలగం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, సరే ఏం చేసుకుంటాను? ఇవంతా ఖచ్చితంగా ఎప్పుడప్పుడు నేను గ్యారంటీగా చనిపోతాను. ఇవంతా సమకూర్చుకునేటటువంటి వ్యక్తి ఏ మిడిల్ ఏజ్ దాటిపోతాడు? నేను లైఫ్లో నాకు కావాల్సినవన్నీ నేను పొందాను, నాకు అన్నీ ఉన్నాయి, ఇంకా పర్వాలేదు, నన్ను చదువుకోవాల్సిన చదువుకున్న ఒక సాటిస్ఫాక్షన్ వచ్చినటువంటి వ్యక్తి గ్యారంటీగా ఏమవుతాడంటే మిడిల్ ఏజ్ దాటుతాడు. మిడిల్ ఏజ్ దాటింది అంటే వాడు ఇంకా ఎక్కువ ఏళ్ళు ఉండడుగా మా అవుతే ఇంకో మిడిల్ ఏజ్ అంటేనే అర్థం సగం దాటాడని కదా, ఇంకో సగం ఉంటాడు ఆ తర్వాత. ఇందుకు ఇదంతా? నేను చెట్టు కింద కూర్చొని అడుక్కు తింటున్నాను, రాజ్యం చేస్తున్నాను, ఏంటి తేడా? ఈ నిస్సారత, ఈ జీవితంలో ఉన్నటువంటి నిస్సారత అర్థం అవ్వాలి. వీళ్ళని నేను అభిమానిస్తున్నాను, రేపు వాడు ఉంటాడో ఉండడో, ఇవాళ నువ్వు అభిమానిస్తున్న వాడి మీద రేపు నీకు ప్రేమ ఉండకపోవచ్చు గ్యారంటీగా. ఉదాహరణ చూస్తూనే ఉన్నాం కదా జీవితంలో అనేకవి. మరి ప్రేమలేంటి అనేటటువంటి క్వశ్చన్ వేసుకున్న వ్యక్తికే ఆధ్యాత్మికత. లేకపోతే వాడు స్పిరిచువల్ లైఫ్ ఏపీ రాకలి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి అనుకున్నటువంటి వాడు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, నేను ఈ కుటుంబంలోనే ఎందుకు పుట్టాను, వీళ్ళే నా తల్లిదండ్రులు ఎందుకు అవ్వాలి, ఈ బాధలు నాకే ఎందుకు రావాలి, నేను అనుకున్నట్టు జరగటం లేదు, ఎందుకు జరగటం లేదు, వీటన్నిటికీ క్వశ్చన్స్ మీకు ఆధ్యాత్మిక విజ్ఞానంలో లభిస్తాయి. సరే, ఇంట్రెస్ట్ ఉంది, దిగాం, ఎక్కడి నుంచి మొదలెట్టాలి? సిలబస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏ సిలబస్ అయినా సరే, కెమిస్ట్రీలో కూడా మేము టైం టేబుల్ ఇస్తాం వాళ్ళకి. ఫస్ట్ క్లాస్ ఇచ్చి చెప్తాం, లాస్ట్ క్లాస్ ఇచ్చి చెప్తాం, ఆరో నెలలో ఇచ్చి చెప్తాం, మూడో నెలలో ఇచ్చి చెప్తాం. గ్యారంటీగా టైం టేబుల్ ఉంటుంది ప్రతి సిలబస్కి. మీరు ఏ యూనివర్సిటీకి అయినా వెళ్ళిపోండి, ఆ సిలబస్ అదే యాంగిల్లో చెప్పబడుతుంది. మొదట అదే పాఠాలు చెప్పబడతాయి, చివరిలో అదే పాఠాలు చెప్పబడతాయి. ఆల్మోస్ట్ క్వశ్చన్స్, నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అలాగే ఉంటాయి. అంచేత ఇక్కడ చదివినవాడు అమెరికాకి వెళ్ళి పనిచేయగలుగుతున్నాడు కదా, సార్ నేచర్ ఆఫ్ క్వశ్చన్స్ మారిపోయినా ఏం చేయలేం కదా. మరి ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదట మనకి నేచర్ ఆఫ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏం చేయగలగాలి అంటే, మీ జీవితంలో మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి అంటే, భగవద్గీత 2:14 చెప్పబడినటువంటి మానసిక స్థితి, గుణాతీత స్థితి, సమాధి స్థితి, సుఖ దుఃఖే సమయకృత్వ లాభ అలాభో జయాజయో, ఏ విధమైనటువంటి భౌతిక స్థితి వచ్చినా ఐ విల్ రిమైన్ అన్కన్సర్న్. భౌతిక స్థితి నాకు సంబంధించింది కాదు, ఇట్ హ్యాపెన్స్. దానికే నేను మహాభారతంలో మీకు భక్తుల యొక్క చరిత్రలో, రామాయణంలో వాళ్ళందరికీ మనకి ఏంటా ఉదాహరణ? పాండవులు ఉన్నారు, ఏకచిత్రపురంలో అడుక్కుతిన్నారు, ఊడి అని చేశారు. నకులు సహదేవులు మామూలు వ్యక్తుల, యువరాజులు కదా, ఆవుని కాశారు. సైరంద్రి ద్రౌపది తుడిచింది. కూలి పని ఏం చేసింది? భీముడు భీమకర్మ వృకోదర వంట చేశాడు, వంట చేసి పెట్టాడు. అంచేత మీరు ఆ పనుల యొక్క ఇంపార్టెన్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నకులుడు, సహదేవుడు ఆవుల్ని గుర్రాల్ని కాపు తోలితే, భీముడు వంట వండితే, మరి ఈయన గారు ఏం చేశారు? బృహన్నల గారు, అర్జునం గారు ఇంత గొప్ప ఆయన డ్యాన్స్ చేస్తూ కూర్చున్నాడు. అంటే మనం ఏ పనులను హీనంగా చూస్తామో, ఏ పనులు ఇంపార్టెంట్ కాదనుకుంటామో, వంట చేయటం, అంట్లు తోవటం, ఇల్లు తుడవటాలు, ఇవన్నీ సైరేంద్ర అంతే కదా పనిచేసింది. పాపం ద్రౌపది మనస్ఫూర్తిగా చేసింది. కండిషన్ అది అజ్ఞాతవాసం అన్నాను దాన్ని. అలాగే ఈ ఆత్మ ఒక విధమైన అజ్ఞాతవాసంలో ఉంది. ఇప్పుడు తన యొక్క పవర్స్ తనకి తెలియవు, తన యొక్క సర్వజ్ఞత్వం తనకి తెలియదు, తన యొక్క సర్వసమర్థత తనకి తెలియదు, తన యొక్క అనంతమైనటువంటి ఆ శక్తులు తెలియదు. అజ్ఞాతవాసంలో ఉన్నాం. కానీ అజ్ఞాతవాసం నుంచి మీరు బయటపడాలి అంటే కండిషన్ ఉంది, ఒక టైం పీరియడ్ ఉంటుంది ప్రతిదానికి కూడా. పాండవుల యొక్క అజ్ఞాతవాసానికి ఎలాగైతే ఒక టైం లిమిట్ ఉన్నదో, మన యొక్క అజ్ఞాతవాసానికి కూడా టైం లిమిట్ ఉంది. కానీ ఆ అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ద్రౌపదీదేవి నేను ద్రౌపదిని కాదు సైరంధ్రనే అనుకుందనుకోండి, అర్జునుడు నేను డ్యాన్స్ మాస్టర్నే అనుకున్నాడు అనుకోండి, భీముడు నేను వంటవాడినే అనుకుని ఆ పనులన్నీ చేశాడు అనుకోండి, ఏమవుతుంది? ఖచ్చితంగా వాళ్ళు అజ్ఞాతవాసం నుంచి బయటపడరు. ఇప్పుడు ప్రయత్నించరుగా బయటపడటానికి. అంచేత అజ్ఞాతవాసం చేస్తూ అప్పుడు మీకు ఉన్నటువంటి బాధ్యతలు, ప్రకృతి ఇచ్చినటువంటి బాధ్యతలు 100% నిర్వర్తించాలి. నిర్వర్తిస్తూ మీరు గుర్తుంచుకోవాలి అజ్ఞాతవాసం ఎప్పుడో అప్పుడు అవుట్ టైం వస్తుంది, ఎప్పుడు శంఖారావం వస్తుంది, ఎప్పుడో ప్రకృతే చెప్తుంది. మళ్ళా వాళ్లే వచ్చి కలుగుతారు. వీళ్ళు పాపం హాయిగానే ఉంటే ఊరుకోడుగా దుర్యోధనుడు వాడే వచ్చి కలుగుతూ ఉంటాడు, మీరు ఎక్కడున్నారు అని. ప్రకృతి కలుగుతూ ఉంటుంది మనని, కలిగినప్పుడు మళ్ళా విజృంభించడమే. అప్పుడు నేను బృహన్నలనే అనుకుంటే యుద్ధం చేయలేడు. నేను నకుల సహదేవుణ్ణి కాను అనుకున్న వాళ్ళు యుద్ధం చేయలేకపోదురు. ఇది అది కాలం. మీ యొక్క అజ్ఞాతవాసాన్ని మీరు ఆపండి. ఇంకా మీరు మీ పిచ్చి పనులు మానుకోండి. యు రైజ్, రైజ్ అయ్యి ఏం చేస్తా? రైజ్ అయితే ఏం చేస్తా? అర్జునుడు రైజ్ అయ్యాడు, మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అదే వస్తాయి ఆ పవర్స్, ఆ పరిస్థితులు. కానీ వచ్చినప్పుడు మీకున్నటువంటి ఆ భౌతికమైనటువంటి అట్రాక్షన్స్కి లోనైపోతే, ఎలాగ ఈ కుటుంబాన్ని ఎలా వదులుకొస్తాను, ఈ మనిషిని ఎలా వదులుకొస్తాను, కుదరదు. ఇప్పుడు నేను నేర్పేది కూడా అదే, ఒక మనిషి మీద ప్రేమ వద్దు. క్యాంప్స్కి వాటికి నేను అంత కంట్రోల్ చేస్తాను ఎందుకు? అనవసరం, అది లేకపోయినా జరుగుతుందని. ఎందుకు జరుగుతుంది అంటే కాలధర్మం, ప్రకృతి ధర్మం. ఈ 1-4 సంవత్సరాలలో గ్యారంటీగా ఈ మ్యాజిక్లన్నీ చేయగలుగుతాడు. ఎందుకు పనికిరానటువంటి బృహన్నల నపుంసకుడు అద్భుతమైనటువంటి శౌర్య ప్రతాపాలను చూపించగలుగుతాడు. కండిషన్ ఏంటి? ఈ అజ్ఞాతవాసాన్ని మీరు వదలండి. ఈ గురువులందరూ వచ్చేది అందుకే. కొంతమంది గురువులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, కొంతమంది గురువులకి ఇంకా వాళ్ళకే అంత స్పష్టమైనటువంటి జ్ఞానం లేదేమో, లేకపోతే వాళ్ళ శిష్యులకు అంత స్పష్టంగా చెప్తే వీళ్ళు హల్లూసినేషన్స్లో వెళ్ళిపోయి ఇంకా అర్జునుడు వేషం వేసుకు తిరుగుతారేమో. మీరందరూ అర్జునుడు అన్నాను అనుకో గురువు, మా శ్రీరామ శర్మ ఆచార్య, నేను మీకు చెప్పాను ఆయన అలా చెప్పాడని, ఇంకంతా మీరందరూ ఆ కిరీటాలు పెట్టేసుకుని బాణాలు పెట్టేసుకుని ఇలాగ నడవటం మొదలెట్టాననుకో, రోడ్డు మీద ప్రమాదాలు వస్తాయి. ఆ పిచ్చి పని చేస్తాం మనం. మీరంతా అర్జునుడు అంటే ఆ వేషాలు వేయక్కర్లేదు. మీరు చేస్తూనే చేయండి. చివరి క్షణం వరకు అజ్ఞాతవాసం పూర్తయ్యేంత లిమిట్ వచ్చేంత వరకు కూడా ఎవడూ వాడి యొక్క ఉనికిని ప్రదర్శించలేదు. ప్రదర్శించకపోవటమే కాకుండా ఏం చేశారు? వాళ్ళ అస్త్రాలను శమీ వృక్షం మీద చూసే వాళ్ళకి శమంలా కనిపించేటట్టు పెట్టారు. అంటే ఆ అస్త్రాన్ని కూడా వాళ్ళు ఉపయోగించలేదు. కానీ ఇప్పుడు గురువులు ఏం చెప్తున్నారు? మీరు నిద్రలేవండి, శస్త్రాలను ఆ శవపేటిక నుంచి బయటకు తీయండి, దింపండి. దాన్ని దింపాక ఎలా ఫైట్ చేయాలి? అవసరం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది ఎలా ఫైట్ చేయాలో. ముందుంచోండి, అక్కడ యుద్ధం చేయండి. కానీ కంగారు పడతాం మనం. ఇంచేత ఇన్నేళ్ల బట్టి ఆ మర్చిపోయాం కనుక చేయగలము చేయలేము? ఖచ్చితంగా చేయగలం. ఇది బ్యాక్గ్రౌండ్లో కూర్చున్నాక ఈ 2 పాయింట్స్ అర్థమయ్యే కదా. మొట్టమొదటిది ఏంటి? ఇప్పుడున్నటువంటి బాధ్యతలు ఎలా ఉన్నాయో అలాగే చేసుకుంటాం. స్టూడెంట్ స్టూడెంట్ లాగే ఉంటాడు, ఫాదర్ ఫాదర్ లాగే ఉంటాడు, చెల్లెలు చెల్లెల్లాగే ఉంటుంది, భార్య భార్యలాగే ఉంటుంది, హస్బెండ్ హస్బెండ్ లాగే ఉంటాడు. అదే పాఠాలు కొనసాగుతూ ఉంటాయి. కాలు వస్తుంది, మీ మీదకే వస్తుంది ఆక్రమణ. ఎక్కడ పాండవులు ఉన్నారో అక్కడికి వచ్చి కూర్చుంటాడు వాడు. వీళ్ళు వెళ్ళే యుద్ధానికి కాలు దువలే, అక్కడ లేవండి మీరు. అదే మొన్న మహేశ్వరికి పాటలో కూడా ఏం చెప్తాడు, శక్తి ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడక్కడే ప్రదర్శించండి అన్నాడు. బొమ్మలు చూపిస్తూ చెప్పాడు కదా, ఎక్కడ నువ్వు ఉన్నావో మా అక్కడి నుంచే నువ్వు విజృంభించు, నువ్వు మళ్ళీ ఎక్కడికో ఒక చోట వెళ్ళిపోకలే. మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి చేయొచ్చు. ఆ స్థితిలో విజృంభించారు కూడా పాండవులు. ఏకచిత్రపురం గురించి చెప్తున్నాను కదా మీకు, అడుక్కు తింటున్నారు లిటరల్గా, వెళ్ళటం అడుక్కోవటం రావటం. ఎక్కడ ఉండేవాళ్ళు వీళ్ళు, ఒక బ్రాహ్మణుడు ఇంటి పంచ దగ్గర వరండాలో జీవించడానికి ఉండనిచ్చారు, ఉన్నారు అక్కడ. కానీ అక్కడ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని మర్చిపోలేదు. భీముడికి ఎక్కువ ఆహారం కావాలి కనుక వీళ్ళు అడుగు తినవచ్చిన దాంట్లో నుంచి ఎక్కువ ఆహారం భీముడికి ఇచ్చేవారు. ఏంటి ఆ ఊరిలో బకాసురుడు యొక్క ప్రకోపం, అంటే మేము అడుక్కు తింటున్నాం, మాకు అస్త్రశస్త్రాలు లేవు అనే వాళ్ళే కుంతిదేవి. ఏముంది, యు ఫైట్. వాడికి ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం చేసేటటువంటి తాహతు లేదు భీముడికి. ఎగిరి తిరిగాడు బకాసురుడికి. మహాభారత యుద్ధం అక్కడే నిర్ణయింపబడింది. ఇంచేత ఐదు ఒకే నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులు అప్పుడు ఉండేవారు, భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు. ఈ ఒకే నక్షత్రంలో పుట్టినటువంటి ఐదుగురు కూడా మహాబలవంతులు. కండిషన్ ఏంటి, వీటిలో ఎవడు చేతిలో ఒకడు చస్తాడో మిగతా ముగ్గురు కూడా వాడి చేతిలోనే చస్తాడు. ప్రకృతి, నేచర్ ఎంత అద్భుతంగా తూసిందో చూడండి. ఏం చేసింది నేచరు, బకాసురుడు ఒక రాక్షసుడు, అన్సివిలైజ్డ్ బ్రూట్, యుద్ధ టెక్నిక్స్ కానీ అవి కానీ పాపం వాడికి ఏమీ తెలియదు. దుర్యోధనుడు, నిజంగా యుద్ధం జరిగితే భీముడికి దుర్యోధనుడికి డౌట్ఫుల్, ఎవడు గెలుస్తాడు. బలరాముడే దుర్యోధనుడిని మెచ్చుకునేవాడు అంటే పాండవ పక్షపాతి అయినటువంటి బలరాముడికే దుర్యోధనుడి యొక్క శస్త్ర విద్యలో చాలా అభిమానం, చాలా బాగా గదాయుద్ధం చేస్తాడని. ఇంకా డౌట్ఫులే భీముడు దుర్యోధనుడితో గెలుస్తాడని. మనం ఏదో అనుకుంటాం కానీ దుర్యోధనుడి యొక్క శక్తి ఏమీ తక్కువ కాదు. ఇది కాకుండా కీచకుడు, మహాబలి, అసలు విరాట్ నగరం అంతా కూడా అతని మీదే నడిచేది, సాధారణ వ్యక్తిత్వం కాదు, వాడిని చంపడం కష్టం. జరాసంధుడు గురించి డౌటే లేదు, అసలు 1000 మంది రాజుల యొక్క శిరస్సుని ఇచ్చేసి ఆ రుద్రయాగం చేసి ఆ చివరి క్షణంలో ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఆయన. అంచేత ప్రకృతి ఏం చేసింది, ముందు నువ్వు రాజరికం నుంచి పక్కకి రా. తెలియదు పాండవులకి ఇది, మనం తర్వాత కథ చూస్తే మనకు అర్థమవుతుంది ఏం జరిగిందో. ప్రకృతి ఏం చేసింది, ముందు భీముణ్ణి పాండవుని బయట తోసింది. రాజరిక వ్యవస్థ, రాజరిక బాధ్యతలు, ఒక యువరాజులాగా బతికేటటువంటి ఆ ఆలసత్వము వాటి నుంచి దూరం తీసింది. బకాసురుడికి ఏం చేసింది, తిండి పెట్టింది. రాక్షసుడు ఎప్పుడు ఎన్నేళ్ళబట్టి వాళ్ళు అలా తింటున్నాడు, అక్కడ పని లేదు పాట లేదు. ఏ రోజుకి ఆ రోజు బండెడు తిండి, ఒక వ్యక్తి అప్పడంలాగా నంచుకోవటానికి. ఎప్పుడైతే నువ్వు తిండి తిండి చేస్తావో అసలే వాడు ఆటవీకుడు, అసురుడు. అందులో తిండి తినేసి పడుకున్నాడు, ఏమవుతుంది వాడి బలం క్షీణిస్తుంది కదా. ఇక్కడ భీముడికి ఏం చేశారు, ఒక సంవత్సరం బట్టి తిండికి తగ్గొచ్చారు. అంటే ఏం చేశారు, యాక్టివిటీని పెంచింది. అప్పుడు కానీ బకాసురుడిని చంపలేకపోయాడు ప్రకృతి. కానీ ఇది ప్రకృతి చేస్తోంది అని మీకు తెలియకపోయినా ప్రకృతి కరెక్ట్గానే చేసింది కదా. అది చేయటం వల్ల ఏమైపోయింది, మహాభారతం రిజల్ట్ సీల్ అయిపోయింది. ఇంచేత దుర్యోధనుడు, జరాసంధుడు, కీచకుడు ఖచ్చితంగా భీముడి చేతిలోనే చావాలి. అది ఎప్పుడైతే దుర్యోధనుడు చావు లిఖించబడిందో మహాభారత యుద్ధం అయ్యేపోయింది అక్కడ. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. అందుకని ప్రకృతి మీకు ఇచ్చేటటువంటి కష్టాలు, మీకు ఇచ్చేటటువంటి లోపాలు, మీకు ఉండేటటువంటి నెగిటివ్ పాయింట్స్ కానీ ప్లస్ పాయింట్స్ కానీ మీకు తెలియదు ఎందుకు ఇచ్చిందో. దుర్యోధనుడిని బదులు మహారాజ మహల్లో ఉంచి భీముణ్ణి పాండవుణ్ణి వాళ్ళని అడుక్కు తినమని చెప్పటం ఏంటి, అలా అడుక్కు తినమని చెప్పటం వల్లే దుర్యోధనుడిని చంపగలిగావు. ఆ పరిస్థితి లేకపోతే దుర్యోధనుడు చచ్చేవాడే కాదు, అసలు ఇంపాసిబుల్. ఏమయ్యేదో అసలు చెప్పలేదు, అసలు మహాభారత యుద్ధం యొక్క రిజల్ట్స్ ఏమయ్యేవు. అంచేత ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ మానసిక స్థితిలో మీరు జీవించండి ఇవాళ నుంచి. నేచర్ ఈజ్, కబుర్లు చెప్పడం కాదు నిజంగా, అంటే మీరు గాభరా పడిపోకూడదు పరిస్థితులను చూసి. మనం ఎక్కడున్నా అదంతా కరెక్టే. అది కరెక్టే అని మీరు రామాయణం మహాభారతం చదువుకోమన్నది ఎందుకు? సీతాదేవిని ఎత్తుకుపోవటమా? మరి ఎత్తుకోకపోతే రావణాసురుడు చావడం, ఏం చేస్తాం? మరి చంపాలి అవుతా రావణాసురుడిని? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీకు ఏ బాధలు వచ్చినా, మీకు మానసికంగా నష్టపోతున్నాం అనిపిస్తుందా? మీకు అసలు సుఖంగా ఉన్నారంటేనే ఎదుగుదల లేనట్టు లెక్క. గ్యారంటీ అంతే. సుఖంగా ఉన్నారు అంటే సుఖాలు కోరుకోకండి. అందుకే కుంతీదేవిని అడుగుతాడు శ్రీకృష్ణుడు, ఏం చేయమంటాడు? తండ్రి, నన్ను ఎప్పుడు దుఃఖాల్లో ఉంచండి. ఎందుకంటే అప్పుడైనా తండ్రి అని పిలుస్తావు. సుఖంగా ఉంటే టైం చూసుకుంటావు, అయిందా ఇంకాసేపు కప్పుకు పడుకుందాంలే, లేస్తాం. అప్పుడు లేచాక ఏదో ముగిస్తాం యజ్ఞం. కానీ అదే బాధలో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆ యజ్ఞం యొక్క ఆర్తి వేరు, మీరు ఇచ్చేటటువంటి ఆహుతి యొక్క ఆర్తి వేరు. కానీ అదేంటి, మనం గుర్తించాం, మనం ఆర్తి ఎందుకు ఇచ్చింది ప్రకృతి అని. బాధలో ఉన్నామే అనిపిస్తుంది తప్ప ఆ బాధ మీలో ఏ క్వాలిటీని లేపుతుందో మనకి తెలీదు. అది గుర్తించగలిగితే ఇంకా మంచిది. అప్పుడు రెండో లైన్కి వస్తాం, నేచర్ ఈజ్ మై మాస్టర్, ప్రకృతి నా గురువు అని అప్పుడు అర్థమవుతుంది. దత్తాత్రేయుడు అంత గొప్ప వ్యక్తిత్వానికి వెళ్ళటానికి కారణం ఎవరు? ఓ గాడిద, ఓ పురుగు, ఓ నీళ్లు, ఓ జలము, ఓ వేశ్య, ఓ పాము. తనే చెప్పుకుంటాడు దత్తాత్రేయుడు, నేను ప్రకృతి నుంచి నేర్చుకున్నాను ఇదంతా అని. ఆయన గురు పరంపరకే ఆదిపురుషుడు అయిపోయాడు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఆ మానసిక స్థితి ఖచ్చితంగా ప్రకృతి మీ మేలే కోరుతుంది, అది గుర్తుంచుకోండి. మీరు ప్రకృతిని మించి మీ మేలు కోరేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు. ఎందుకవుతుంది, ఎలా కోరుతుంది అన్నది మీరు తర్వాత ఆలోచించుకుందాం. ఇప్పుడు కూడా మన అమ్మ నాన్న మనం ఎంత పిచ్చి పిచ్చిగా ప్రవర్తించినా మనం మేలు కోరుతారని మన నమ్మకం ఉంది కదా. ఇప్పటికి కూడా ఈ కలియుగంలో కూడా, ఈ క్షణానికి కూడా మనం ఎన్నైనా కబుర్లు చెప్పొచ్చు, కానీ మనకేంటి గ్యారంటీ? మన అమ్మ నాన్న దగ్గరే మనకి మన మేలు కోరేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ సలహా ఇచ్చినా కూడా వాళ్ళ స్వార్థం ఏమి ఉండదు అందులో అని ఇప్పటికీ మన నమ్మకమే కదా. మరి అలాంటిది సంపూర్ణ సృష్టిని నడిపించేటటువంటి ఆ మాతృహృదయానికి, ఆ సర్వలోకేశ్వరికి. మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో తెలియదా, ఎలా చేయాలో తెలియదా, కానీ మీరు ఆవిడికి లొంగండి. ఆవిడ ఎటు తోస్తే అటు వెళ్ళటానికి మీరు రెడీ అవ్వాలి. ఎటు తోస్తే అటు వెళ్ళటానికి మీరు రెడీ అవ్వాలి అనేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మీరు నోరు మూసుకుంటే, మీ కోరికలు ఉండకపోతే. మరి కోరికలు లేకుండా ఏం చేయాలి? మీ బాధ్యతలు కరెక్ట్గా చేయండి. ఇది బ్యాక్గ్రౌండ్గా లేకపోతే నేను ఎన్ని రకాల దేవతాశక్తులతో మీకు పరిచయం చేసినా ఆ దేవతాశక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మీకు అటు వెళ్ళే ఇదే లేదు. అటు వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళు నాయన, కరెక్ట్గా ఇంటర్వ్యూ చేయి. నాకు బస్సుకి డబ్బు ఇవ్వలేదు కనుక నేను ఇంటర్వ్యూకి వెళ్ళను. సినిమాలు ఎక్కడో చూశాను నేను. ఏమవుతుంది, బస్సుకి డబ్బు ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు తండ్రి, ఏం చేయాలి వీడు? దొల్లుకుంటానో ఏదో చేసుకుంటానో, లేకపోతే ఒకరోజు ముందే నడుచుకుని వెళ్ళాలి ఇంటర్వ్యూ ప్లేస్కి. ఇంచేత అక్కడ రెడీ చేసిబడి ఉందని చెప్తున్నాడు. అంతతో వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు మంచివాళ్ళు, ఆ సీటు నీకు ఇస్తానన్నాడు. అంటే వీడికి కోపం వచ్చి అలిగాడు. వీడు వెళ్ళలేదు ఇంటర్వ్యూకి. వాడు ప్రకృతి కూడా మిమ్మల్ని ఎక్కడ పెట్టుందో అక్కడ మీరు కరెక్ట్గా జీవించండి. యజ్ఞం చేయటం ముఖ్యం కాదు, పూజలు చేయటం ముఖ్యం కాదు. రిపీటెడ్గా నా దగ్గరకు వచ్చి నేను మనసు నిలకడం ఉండటం లేదు మాస్టారు, మేము జపం చేయలేకపోతున్నాం మాస్టారు, వద్దు వద్దు అంటే మానేమని కాదు, మిమ్మల్ని మీరు మోసుకొచ్చుకో. టైం ఉన్నప్పుడు ఇది చేయలేదు అంటే, టైం దొరకగానే టీవీ ఎలా ఆన్ చేస్తున్నాను నేను. ఇప్పటికీ కాలేజ్ నుంచి రాగానే నాకు శాస్త్రకారుడు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చెప్తూ ఉంటాడు వాడు నువ్వు టీవీ చూడని. మరి అలసిపోయి ఉన్నాను కదా. అలాగే అవకాశం దొరికినప్పుడల్లా జపంలోకి వెళ్ళిపోండి. మీరు మీ పనులు అవకాశం దొరుకుతూనే ఉంటుంది, దొరకటం పోవటం అంటూ ఏమి ఉండదు. మనకి మనసు మళ్ళీ మనం మోసగించుకుంటున్నాం మనం భక్తులు అంతే. చెయ్యకపోతే అవకాశం దొరకగానే బ్యాటు బాలు పట్టు గడిపోను. అలాగే ఆ విధంగా ఎప్పుడు అవకాశం దొరికినా ఈ సర్వలోకేశ్వరి శక్తి, ఈ దత్తాత్రేయ శక్తిని మీరు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ సర్వలోకేశ్వరి శక్తి అవగాహన కోసమే ఈ క్రైస్ట్ కాన్షియస్నెస్ నా చేతికి ఇచ్చేది. ఈ క్రైస్ట్ కాన్షియస్నెస్, ఈ సర్వలోకేశ్వరి కాన్షియస్నెస్ అన్న ఒకటే. కానీ ఇది చేసే ముందు ఒక విశేషమైనటువంటి ఉచ్చారణ టెక్నిక్ మీరు నేర్చుకోవాలి. స్వరంతో సంబంధం లేదు అది. ఆ ఉచ్చారణ టెక్నిక్ ఏంటి అంటే, ఇక్కడ లం మూలాధార చక్రం, వం స్వాధిష్టాన చక్రం, రం మణిపూరక చక్రం, ఎం అనాహత చక్రం, హం విశుద్ధి చక్రం. దీన్నన్నిటి కంట్రోల్ చేసేటటువంటి ఆజ్ఞాచక్రము ఓం. అంచేత ఎన్నున్నాయన్నమాట, ఐదు బీజమంత్రాలు అనుకుందాం. చాలా జాగ్రత్తగా ఈ బీజమంత్రాలు అంటే ఏంటో అర్థం చేసుకోండి. ప్రకృతిని వశంలో చేసుకునేటటువంటి శక్తులు, మిస్యూజ్ చేయటానికి వీలు పడకుండా ఓంకారంతో కిలితమై ఉన్నాయి ఇవి. ఓంకారంతో కిలితమై ఉన్నాయి అంటే ఏంటి, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలకి అతీతంగా ఉన్నటువంటి నాలుగవది. అందుకే శాంతం, అద్వైతం చెప్తూ చతుర్థం అంటాడు, ద ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ శివం. ఈ మూడు దాటాలి, శివం, శాంతం, అద్వైతం, చతుర్థం. ఓం అని ఉచ్చారణ చేయమనేది అందుకే. మీరు ఓం అనగానే ఈ బీజమంత్రాలు ఆ స్థితికి వెళ్తే కానీ పనిచేయవు. ఏంటి బీజమంత్రాల యొక్క గొప్పతనం, లమ్ అనేటటువంటి శబ్దము మొత్తం పృథ్వీ జగత్తును కంట్రోల్ చేసేస్తుంది. శుద్ధి సాయి కూర్చుని అన్నం తింటూ ఉంటే అది పడిపోతుంది, లమ్ అంటే ఆగిపోతుంది అది. మరి నేనంటే ఆగదు, ఆ ఫోర్త్ స్టేట్లోకి వెళ్ళాలి. ఓం బీజాలు ఇవే, వం వర్షం, వర్షం కురుస్తుంది, వం అనే బీజాక్షరం ఉపయోగించుకుంటే వర్షం ఆపచ్చు. వర్షం కావాలి అప్పుడు అదే ఏ తలుపు గుండా బయటకు వస్తామో ఆ తలుపు గుండా లోపలికి వస్తాం. అంచేత రెండింటికి ఒకటే బీజాక్షరం, అర్థమవుతుంది కదా. అంచేత పంచ తత్వాల మీద అధికారం సంపాదించేటటువంటి మంత్రాలు సర్వలోకేశ్వరిలో 14 భవనాలను కంట్రోల్ చేసేటటువంటి శక్తులు ఉన్నాయి. కానీ 14 భవనాలు తర్వాత చూద్దాం మనం. మనకి ముందేంటి, ఈ పంచతన్మాత్రలు. ఏంటా పంచతన్మాత్రలు, బాణము, ఐదు బాణాలు, ధనుష్యు. కానీ అది రావాలి అంటే ముందు దీని మీద మీ దృష్టి ఉండాలి, అభయము. మనం ఎక్కడున్నా కూడా ఆ ప్రకృతి యొక్క ఒడిలోనే ఉన్నాము. మీకు డౌటా, మీరు ఆ ప్రకృతి యొక్క ఒడిలో ఉన్నారో లేదో. ఎప్పుడున్నా మీరు ప్రకృతిలోనే కదా, ఆకాశంలో ఎగిరినా ఆ వాయుమండలంలోనే ఉన్నారు, భూమి లోపలికి వెళ్ళిపోయినా ఆ పృథ్వే, అభయం, ఆ ప్రకృతి యొక్క అండలో ఉన్నాము. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇంకా మీరు మర్చిపోవాలి ఆ విషయాలు. ఆవిడ ఏ స్థితిలో ఉంచిందో అదే వరాలు నాకు. ప్రకృతిని మార్చమని అడిగినా కూడా మనకి దోషమే. మన సౌందర్య లహరిలో అద్భుతమైనటువంటి శ్లోకం వస్తుంది. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, తల్లి నేను నీ యొక్క దాసుణ్ణి, భవాను త్వం దాసే మై వితర దృష్టిం సకరుణ. అమ్మా నేను నీ యొక్క దాసుణ్ణి, నా మీద నీ కృపాదృష్టి వెయ్యి అని, భవాని త్వం దాసే మై వితర దృష్టిం సకరుణ ఇతి స్తోతుం వాంఛన్. ఇలా స్తోత్రం చేద్దాం అనుకుంటున్నట్ట భక్తుడు, అమ్మా నేను నీ యొక్క దాసుణ్ణి, నీ యొక్క కృపాదృష్టి నా మీద పడే. ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితియః అని ఏమంటాడు, భవాని త్వం అంటాడు. ఇంకా మిగతా ఏం చెప్పాలి, భవాని త్వం దాసే మై వితర దృష్టిం సకరుణ, ఇంకా అనాలి వాడు. వాడు అంటుట కథయతి భవాని త్వమితియః తథైవ త్వం త్వస్మై దిశసి నిజ సాయుధ్య పదవీ. ఆ క్షణంలోనే ఆవిడ ఏం చేసేస్తుందిట, తనలో కలిపేసుకుంటుంది వాడిని, నిజ సాయుధ్య పదవీ. కానీ మళ్ళీ వాడు ఏమంటాడు, బయటకు వస్తాడు, నేను అంటాడు. ఆవిడలో కలిసిపోయి ఉండటానికి ఇష్టపడ్డు, నీ చరణాలలోనే నన్ను ఎక్కడుంచినా నీ చరణాల్లోనే ఉంచుకుంటున్నావు నువ్వు, ఇంకా నీ ఇష్టం, నువ్వు ఎక్కడ ఉంచుతావు అక్కడ ఉంచు అనే మానసిక దృష్టి ఉంటే కానీ ఈ బాణాలు ధనుస్సుని మీరు ఉపయోగించలేరు. ఈ బాణాలు ధనుస్సుని ఉపయోగించుకోవటమే చెప్తున్నాను నేను. ధనుస్సు అనేది ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జగత్తులో శరీరానికి ప్రతీక. శరీరాన్ని ధనుస్సుగా మార్చి లక్ష్యాన్ని సాధించండి అంటారు. ఏంటి ఆ పంచబాణాలు, లం, ఓం, లం. ఇక్కడ కరెక్ట్గా పృథ్వీతత్వానికి సంబంధించినటువంటి నాలుగు ఉన్నాయి చూడండి. ఈ పెండెంట్ కూడా మీరు ఊహించుకోవాలి, మీ ఎదురుకుండానే, లోపల కాదు, మీ శరీరం మీద కాదు, మీరు ఊహించుకోవాల్సింది. ఈ ఫోటో ఉంది కదా, మీరు కళ్ళు మూసుకుంటే ఈ ఫోటో మీ మీదకి ఉండాలి. అమ్మ యొక్క మూలాధార తత్వానికి ఇవి నాలుగు ఉన్నాయి, లం, ఓం, లం, ఓం, లం, ఓం, లం కదా. ఇంకాస్త పైకి వెళ్ళాం, స్వాధిష్టానం ఆరెంజ్ కలర్లో, వం ఆరు సార్లు, ఓం, వం, ఓం, వం, ఓం, వం. ఓం వం ఓం వం ఓం వం. పైకి వెళ్ళాం మణిపూరకం. అమ్మ యొక్క మణిపూరక చక్రంలో 10 దళాలు. ఓం రం 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 ఓం రం. అమ్మ యొక్క అనాహత చక్రం హృదయస్థానం 12. ఓం యం 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 ఓం యం. అమ్మ యొక్క విశుద్ధి కంఠం. ఇక్కడ లాకెట్ని చూస్తున్నారు కదా, 16. హం. అనేక మంది శత్రువులను దుర్గాదేవి తన హుంకారంతోనే హుషందిట. ఆకాశతత్వ శక్తి అది. ఓం హం 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 ఓం హం. 16. ఆజ్ఞాచక్రం. ఓ దీన్ని రివర్స్ ప్రాసెస్ చేద్దాం. పదహారు. ఓం హం 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 ఓం హం. ఇంకాస్త కింద వస్తాం. అనాహతం 12 సార్లు. ఓం యం 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 ఓం యం. మణిపూరకం. ఓం రం 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 ఓం రం. స్వాధిష్టానం. ఓం యం వం ఓం వం ఓం వం ఓం వం ఓం వం ఓం వం. మూలాధారం. ఓం లం ఓం లం ఓం లం ఓం లం. ఇది ఒక సైకిలే, కానీ సైకిల్లో ఈ ఉచ్చారణ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఇది అనేస్తే వస్తే వస్తాయి, కానీ ఏంటి ఆ ఓము లమ్ము ఓము వమ్ము ఓము రమ్ము ఓం యం ఓం హం ఓం. ఓంలోకి ఇదంతా లీనమైపోయేటట్టు మీరు చూడగలగాలి. దాన్నే మహేష్ యోగి ద క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అన్నాడు. ఆ ఉచ్చారణ టెక్నిక్ ఏంటో మీరు అర్థం చేసుకోండి. రామ రా అన్నాను, మా అన్నాను. రా నుంచి మాకి వెళ్ళేటప్పుడు మధ్యన ఖచ్చితంగా ఒక సైలెన్స్ పాయింట్ వస్తుంది. ఆ సైలెన్స్ పాయింట్ రాకుండా రా అనే అక్షరం నుంచి మా అనే అక్షరంలోకి వెళ్ళలేరు, మీరు జంప్ చేయలేరు, ఇంపాసిబుల్. దాన్ని సంధి అన్నాం. ఒక అక్షరానికి మధ్య సంధి. ఆ సంధిని పట్టుకోవాలి మీరు. ఓం నుంచి లమ్ అనే వేవ్ వచ్చింది, పడిపోయింది. ఓం అనే సముద్రం నుంచి లమ్ అనేటటువంటి తరంగం వచ్చింది, పడిపోయింది అందులోకి. అలా 4 సార్లు లమ్తో చేస్తాం. అలాగే వంతో చేస్తున్నప్పుడు ఓం అనే సముద్రం నుంచి, అనంతమైనటువంటి ఆ సముద్రం నుంచి వమ్ అనేటటువంటి తరంగం వచ్చింది, పడిపోయింది. కొంచెం మీరు అది అలవాటు చేసుకుంటే అర్థమవుతుంది. అది అంటే ఇవాళ మంచి రోజు కనుక సర్వేశ్వరీదేవి యొక్క ఉపాసన విధానం ఇది. ఇది ఒక సైకిల్, పైనుంచి కిందకి, కింద నుంచి మళ్ళీ పైకి, ఇలాంటివి 12 సైకిల్స్ రోజు చేసుకోండి. కంగారు పడకండి, తొందర పడకండి, అదే అలవాటు అవుతుంది మనకి. అలవాటు తెలియటం లేదే, తెలియాల్సిన పనేం లేదా చేస్తూ ఉంటే అదే వస్తుంది, కానీ తెలిసి చేస్తే ఇంకా మంచిది. దీనివల్ల మీకు మీరు సాధించేది ఏంటి, సంపూర్ణ 5 తత్వాల మీద ఆధిపత్యం. అందుకే నేను ఎప్పుడూ ఈ 18 ప్రోగ్రామ్స్లో ఒక్క ప్రోగ్రాము కూడా వాతావరణం వల్ల ఆగలేదు. తుఫాన్లు వచ్చినా కూడా మన ప్రోగ్రామ్స్ ఆగలేదు. ఆగపోవటానికి కారణం ఇవే. కానీ ఇది కంట్రోల్ చేస్తుంది ఎవరు, గురువులు. వాళ్ళకి సమర్పణ, వాళ్ళ యొక్క అభయహస్తము, వాళ్ళ యొక్క వరదహస్తము మన మీద ఉంది అనేటటువంటి భావన లేకుండా ఇది చేస్తే. అందుకే సిద్ధిసాయి కూడా ఏం చెప్తాడు, నా గురువుని నేను చూస్తున్నాను. ఎంత పెద్ద గురువు అయినా వాడు వాడిని గురువుని చూసుకోవాల్సిందే, ఎవడైనా ప్రకృతిని చూడాల్సిందే. సైంటిస్ట్ కరెంటు కావాలంటే వాడి చేతిలో ఎక్కడుంది, ప్రకృతిలో కరెంటు ఉంటే వాడు ఇవ్వగలడు మనకి. వర్షం కురిసింది, డ్యామ్ ఠప్పంది, ఏం చేస్తాడు సైంటిస్టులు. కానీ ఈ సైన్స్ డ్యాములవి అక్కర్లే, మన శరీరం ఉన్నంత వరకు కూడా ఈ సైన్స్ పనిచేస్తున్నాడు. అందుకు శరీరం ఇంపార్టెంట్. గురువు కూడా శరీరం లేకపోతే ఏం చేయలేడు. ఇక్కడ భౌతిక శరీరం అనిపార్టెంట్ అనుకోకండి, చాలా ఇంపార్టెంట్. దాంట్లోనే ఈ మ్యాజిక్లన్నీ జరుగుతూ ఉండటం వల్ల ఈ సర్వలోకేశ్వరీ విద్య అర్థమైంది కదా. చేత ఇది రోజుకి 12 రౌండ్స్ మీరు చేసుకుంటూ ఉంటే, ముఖ్యంగా గురువుల పనికి మీరు ఈ పంచతత్వాలని కంట్రోల్ చేసేయగలరు. మీకోసం వర్షం కురుస్తుంది, నాకు కొత్తగా బట్టలు వేసుకున్నాను, ఈ బట్ట పాడవకూడదు అనుకుంటే వర్షం ఆగదు, దానికి ప్రయత్నించకండి. కానీ గురువుల పనికి వర్షం ఆగాలి అని చేస్తే గ్యారంటీగా ఆగుతుంది. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంతవరకు ఎప్పుడూ ఆగలేదు, భౌతికమైనటువంటి కారణాల వల్ల మన ప్రోగ్రామ్స్ ఏమీ ఆగలేదు ఇంతవరకు ఈ 18 ఏళ్లలో. దానికి హుషారు వచ్చేసింది పాపం. సరే అర్థమైంది కదా, రైట్. ఒకసారి ఆదిచూర్యుని చదివేసి పక్కన పెట్టేద్దాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సోపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీత్ రామాగశ్చో భగవాన్ ఋషి. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ అరీన్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం మక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముజ్జంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. సర్వదేవాత్మకోహేషస్తేజస్వీరశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతికభస్తువి ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రోదనరకాలో యమ సోమోహపాంపతి పితరో వసవస్సాధ్యా హశ్వరో మరుతోమను వాయువన్ని ప్రజాప్రాణ ఋతికర్త ప్రభాకర ఆదిత్యసవితా సూర్య ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్హిరణ్యరేతాదివాకర వ్యోమనాదస్తమో భేది ఋగ్యజుస్సామపారగ ఘన ఉష్ఠిర పామిత్రో వింజవీదీప్లవంగమ హిరణ్యగర్భ శిశిరస్తపనో భాస్కరోరుభి అగ్నిగర్భవతితే పుత్ర శంఖ శిశిరనాశన హరిదశ్వ సహస్రాచి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభుస్తష్టా మార్తాండాంశుమాన్ ఆతపీమండలీ మృత్యు పింగళ సర్వతాపన రవిర్విశ్వో మహాతేజ భక్త సర్వభవోద్భవ నక్షత్రగ్రహ తారాణామధిపో విశ్వభావన తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే నమః పూర్వాయ గిరియే పశ్చిమే గిరియే నమః జ్యోతిర్గణానాం పదే దినాధిపతే నమః జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః బ్రహ్మేశానాచితేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాసతే సర్వపక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పదే నమః తప్తచామీకరాభాయ వన్నయే విశ్వకర్మణే నమస్తమోభిరుఘ్నాయ రుచే లోకసాక్షిణే నాశేచ్చేష వైభూతం తదే వసృతి ప్రభు పాయచేష తపచేష వర్షచేష గవస్తిభి ఏష సుప్తేషు జాగర్తిర్భూతేషు పరివిష్టిత ఏష చైవాగ్నిహోత్రం ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చక్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏషర విప్రభు ఏనమాపత్స కృచ్ఛేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుష కశ్చిన్నావసీదతి రాఘవ పూజయస్థైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వహిష్యసి ఏవ ముక్తా తదవగశ్చ జగామచియదాగతం ఏతత్ చిత్వా మహాతేజ నష్ట శోకోభవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రేతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ తదా చమ్యశ్చిర్భూత్వా ధనురాధాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష విష్టాత్మా యుద్ధాయ సోపాగమత్ సర్వయత్నేన మహతా వదే తస్య దృఢోభవత్ అధరవిదం నిరీక్ష రామం మునితమనాః పరమం ప్రహుష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా స్వరగణమధ్యగతో వచస్త్వరేతి.